నేను ప్రార్థన చేసుకుందామండి. దయమడమైన తండ్రి, ఉదయకాల ముందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చి ఉండగా ప్రభువా, మేము నేర్చుకునవలసినటువంటి అనేకమైనటువంటి పాఠములను మాకు నేర్పించండి తండ్రి. మేము మీ యొద్ద కూర్చొని నేర్చుకునేటువంటి వారంగా ఉండగలుగునట్లుగా, ఆ నేర్చుకున్నటువంటి పాఠములను మా యొక్క బ్రతుకులో అవలంబించేటువంటి వారంగా ఉండగలుగునట్లుగా మాకు సహాయం చేయండి. ఈ దినమందు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మేము ధ్యానించవలనని ఆలోచించుండగా ప్రభువా, మీరే మాకు సహాయం చేసి మీ యొక్క చిత్తమును మాకు తెలియజేయండి. మా యొక్క బ్రతుకులో ప్రతి విషయమును ప్రభువా ఏ విధంగా చేయవలనో, ఎట్లు ముందుకు నడవాలనో, ఈ విషయములన్నిట్లోనూ నీ యొక్క నడిపింపును, తోడ్పాటును మాకు అనుగ్రహించండి. క్రీస్తునామందు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 1:2-3 మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఇక్కడ మనం చూసినప్పుడు యాకోబు ఏమని సెలవిస్తున్నాడంటే, విశ్వాసులైనటువంటి వారికి మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అనేటువంటిది ఓర్పును పుట్టిస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి మీరు నానా విధములైనటువంటి శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని చెప్తున్నాడు. శోధనలు అనేటువంటివి ఇష్టపడేటువంటి వారు ఎవరు ఉండరు. శోధనలు రాకూడదనే అనుకుంటాం, కష్టం రాకూడదనే అనుకుంటాం, పరీక్షలు మన జీవితంలో ఉండకూడదనే అనుకుంటాం. అయితే అవి వస్తూనే ఉంటాయి. ఇవి కొన్ని మనం తెచ్చుకునేటువంటివి ఉంటాయి, కొన్ని తెచ్చుకునేటువంటివి, కొన్ని మనం వాటిని నియంత్రించలేం, అవి మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం నియంత్రించుకోగలిగినటువంటి సమస్యల్ని మనం నియంత్రించుకోనవచ్చును, అవి రాకుండా చేసుకునవచ్చును. అవి రావటానికి కారణం మనమే. కాబట్టి మనం జ్ఞానయుక్తంగా ఉన్నట్లయితే అవి రాకుండానే ముందు మనం నియంత్రించుకోనగలం. అయితే మిగిలినటువంటివన్నీ కూడాను మన జీవితంలో మనం నియంత్రించుకోనగలిగినటువంటి శక్తి కలిగినటువంటివి కావు, అంటే ఆ పరిధిలో లేవు. కుటుంబ జీవితంలో అయితే మరి ఎక్కువగా ఉంటాయి. అవి అన్ని విధములుగా కుటుంబీకులకి అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఎన్ని రకాలుగా మనం శోధనల్ని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని, వీటన్నిటిని ఎదుర్కొనవలసి ఉంటుంది అనేటువంటి విషయం. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ యాకోబు మహా ఆనందం అని ఎంచుకోమంటున్నాడు. ఎందుకంట అంత ఆనందం శోధనలోనికి వెళ్ళినప్పుడు అని అంటే, అది ఓర్పును పుట్టించనై ఉన్నది. ఓర్పు అంటే సహనము అని, పేషెన్స్ అని. ఓర్పు అనేటువంటిది ప్రతి మనిషికి కొద్దో గొప్ప ఉంటుంది. కొందరికి అది ఏమాత్రం లేదేమో అనిపిస్తూ ఉంటుంది, కానీ వారికి కూడా కొద్దో గొప్ప, ఎక్కడో ఏదో కోవను కొద్దిగా మిగిలి ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో చూడొచ్చు దాన్ని. ఇది కొందరికి సహజంగానే ఎక్కువగా ఉంటూ ఉంటుంది, కొందరికి బాగా తక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ మిగిలినటువంటి వారికి అందరికీ కూడాను ఈ రెండు లిమిట్స్ మధ్యన ఎక్కడో చోట వారి యొక్క పరిధి ఉంటూ ఉంటుంది. సరే, ఓర్పు అనేటువంటిది రకరకాల పరిస్థితుల్లో ప్రదర్శించటం అనేటువంటిది చూస్తుంటాం. కోపం అనేటువంటిది కూడా ప్రదర్శించటం అనేటువంటిది మనుషులు మనం చూడవచ్చు అనుదిన జీవితంలో. కోపం ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఆ మనిషికి ఓర్పు తక్కువగా ఉన్నట్లు, కోపం తక్కువగా ఉన్నట్లయితే ఓర్పు ఆ మనిషికి ఎక్కువగా ఉన్నట్లు మనం భావిస్తూ ఉంటాం. ఇది అఫ్కోర్స్ కరెక్ట్ అయినటువంటిదే. అయితే ఓర్పు, సహనం అనేటువంటివి ఒక విశ్వాసి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ విశ్వాసికి డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓర్పు అనేటి లక్షణం అనేటువంటిది విశ్వాసి తాను సహజంగా లేకపోయినప్పటికీ తాను డెవలప్ చేసుకునగలిగినటువంటి ప్రభునందల విశ్వాసమును బట్టి, ప్రభునందలి నిరీక్షణను బట్టి, తాను ప్రభు యొక్క ఆధీనములో, ఆత్మ యొక్క ఆధీనములో ఉండటను బట్టి తన యొక్క ఓర్పును, సహనమును తాను నియంత్రించుకునగలిగినటువంటి శక్తి తనకు లభిస్తుంది. అయితే చేయవలసిందల్లా విశ్వాసి ఏమిటంటే, తనను తాను ప్రభువునకు సమర్పించుకునవలసినటువంటి అవసరత ఉంటుంది. ఒకసారి ప్రభువునకు సమర్పించుకొని, ఒకసారి తను ఓర్పును ప్రదర్శించినట్లయితే మిగిలినటువంటి అన్ని సమయములలో తను ఓర్పు ప్రదర్శించగలడు అని కాదు. ఈ ఓర్పు అనేటువంటిది అవసరం పడినప్పుడల్లా మనము ప్రతి క్షణము ప్రభువు మీద ఆధారపడుతూ ఓర్పును ప్రదర్శించేటువంటి వారంగా ఉండాలి. దీని అర్థం ఏంటంటే, నీకు అవసరం పడినప్పుడల్లా, అంటే నువ్వు ఓర్పును ప్రదర్శించాల్సి వచ్చిన ప్రతి క్షణము, ప్రతిసారి నువ్వు ఓర్పును ప్రదర్శించాలి. అలా కాకుండా రెండోసారి ఓర్పును ప్రదర్శించాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టేసి నీ దారి నువ్వు చేసుకుంటానంటే కుదిరేటువంటిది కాదు. కొంతమంది దీన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు, అయితే అనేక మంది దీన్ని డెవలప్ చేసుకోరు. విశ్వాసులైనప్పటికీ డెవలప్ చేసుకునగలిగినటువంటి శక్తి సామర్థ్యములు ప్రభువు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నప్పటికీ దీని మీద ఎక్కువ మంది మక్కువ చూపరు, దీనిని గురించి సీరియస్గా తలంచరు. ఇది డెవలప్ చేసుకుని బహుకోపిష్ఠులైనటువంటి వారు బహుసాధువులుగా అయినటువంటి సందర్భాలు కొంతమంది జీవితాల్లో ఉంటాయి. అయితే అనేక మంది జీవితాల్లో ఇది మాత్రం సక్సెస్ కాదు. ఎందుకంటే వారు తమను తాము ప్రభువునకు లోబరుచుకునే విధంగా, ఆయన చిత్తానుసారంగా కోపమును విడిచేటువంటి విధంగాను, ఓర్పును పెంచుకునేటువంటి విధంగాను వారు సాధన అనేటువంటిది చేయరు. విశ్వాసంలో సాధన చేయటం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక క్యారెక్టర్ను నువ్వు డెవలప్ చేసుకోవాలని అంటే దానిని సాధన చేయాల్సినటువంటి అవసరం విశ్వాస జీవితంలో ఉంటుంది. ఇలాంటిది లేకపోయినట్లయితే నువ్వు దాన్ని డెవలప్ చేసుకునలేవు. సాధారణంగా మన జీవితాల్లో వివాహం వచ్చేటప్పటికి మనం ఆలోచించేటువంటి కన్సిడరేషన్స్ చాలా ఉంటాయి. అదర్ పర్సన్లో ఉండాలి అని మనం ఇష్టపడేటువంటివి, ఆశించేటువంటివి, ఇవి చాలా ఉంటాయి. చాలా వరకు ఎలా ఉంటాయంటే ఎదుటి పర్సన్ యొక్క ఆస్తి ఎంత, చదువు ఎంత, అంతస్తు ఎంత, ఇలాంటివన్నీ కూడాను ఆలోచిస్తూ ఉంటారు. అయితే అసలైనటువంటి విషయం ఏమిటంటే ఒక మనిషికి ఓర్పు ఎంత ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఓర్పుకు మార్కులేసేటువంటి వారు చాలా తక్కువగా ఉంటారు. ఈ సందర్భంలో అన్ని ఆలోచిస్తూ ఉంటారు, అన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు, అన్ని బ్యాక్గ్రౌండ్ చెక్లు అవి చేసుకుంటూ ఉంటారు, కానీ ఆ పిల్లకి లేకపోతే ఆ పిల్లాడికి ఉన్నటువంటి ఓర్పు ఎంత, సహనం ఎంత అనేటువంటిది ఆలోచించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు ఆల్మోస్ట్ నిల్ అనుకోవచ్చు. అయితే ఇది కుటుంబ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణంగా ఉండబోతున్నది అని వారికి తెలిసినప్పటికీ దానిని పక్కన పెట్టేసి మిగతాయి బాగుంటే ముందుకు వెళ్ళిపోవటం అనేటువంటిది పరిపాటిగా ఉంటూ ఉంటుంది. అయితే అప్పటి నుండి ప్రారంభమవుతుంది అసలైనటువంటి కథ. వారిలో ఓర్పు గనుక లేకపోయినట్లయితే వారిలో అడ్జస్ట్ అయ్యేటువంటి నేచర్ అనేటువంటిది ఉండదు. సహనం అనేటువంటిది ఉన్నప్పుడు అడ్జస్ట్ అయ్యేటువంటి నేచర్ ఉంటూ ఉంటుంది. ఇది మనిషికి స్వత కొంత ఉంటుంది, దాన్ని డెవలప్ చేసుకునేటువంటిది మనుషులలో చాలా తక్కువగా కనపడుతుంది. కాబట్టి మనుషులకు స్వతహాగానే అది ఎక్కువగా ఉన్నట్లయితే దానికి మార్కులు వేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వివాహంలో ప్రవేశించేటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఈ విషయాన్ని కన్సిడర్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే కుటుంబ జీవితంలో డే వన్ నుండి చివరి దినం వరకును ఈ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. అడ్జస్ట్మెంటే గనుక లేకపోయినట్లయితే కుటుంబాలు అనేటువంటివి చిన్నాభిన్నంగా తయారవుతాయి. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యన సరైనటువంటి అవగాహన లేదో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. సరైనటువంటి వాతావరణం లేకపోవటం వల్ల అది ఎదిగేటువంటి చిన్నపిల్లల మీద కూడా దాని యొక్క ప్రభావం పడటం అనేటువంటిది మనం చూడవచ్చు. దీని వలన మనం ఎరగకుండా గానీ ఆ పిల్లలలో రకరకములైనటువంటి మనస్తత్వాలు డెవలప్ అవుతూ ఉంటాయి. అది చాలా మందికి తెలియదు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అప్పుడు కానీ చాలా మందికి తెలియదు. రకరకములైనటువంటి వాతావరణములలో, రకరకములైనటువంటి కుటుంబ పరిస్థితులలో పెరిగినటువంటి వారు రకరకములుగా ఉంటూ ఉంటారు. దీని యొక్క అర్థం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క మనస్తత్వమును గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ కుటుంబము గురించి కూడా మనం మాట్లాడాలి. అంటే ఆ పెళ్లి కొడుకు లేకపోతే పెళ్లి కూతురు యొక్క తల్లిదండ్రులు కూడాను ఎలా ఉండేవాళ్ళు అనేటువంటి దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ఈ విషయాలన్నీ కూడాను ఆలోచించి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా కష్టం, కానీ సాధ్యమైనంత వరకు దీనిని తెలుసుకునేటువంటి వారుగా ఉండాలి. ఆ తల్లిదండ్రులే పోట్లాడేవాళ్ళు, కీచులాడేవాళ్ళు, ఎప్పుడు తగువులాడేవాళ్ళుగా ఉంటే నువ్వు చేసుకోబోయేటువంటి ఈ యొక్క పిల్ల లేకపోతే పిల్లవాడు కూడాను అదే వాతావరణంలో పెరిగినవాడుగా వాడు కూడా దాదాపు అదే రకమైనటువంటి మనిషి అయి ఉండవచ్చు. వాడికి రకరకములైనటువంటి పెంపకం వచ్చినటువంటి ఆలోచనలు, తలంపులు, ఆ బ్రాటప్ అనేటువంటిది అలాగే ఉండిపోదు. ఇప్పుడు నువ్వు ఆ కుర్రవాడిని లేకపోతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత నీవు దానికి సంబంధించినటువంటి ఫైల్ అంతా టేకప్ చేయాలి. ఇప్పుడు నువ్వు దాంతో నువ్వు సతమతం అవ్వాలి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడాను తెలుసుకోవటం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే వారికి ఎంత ఆస్తి ఉన్నది, పిల్లకి ఎంత అందం ఉన్నది, ఆ కుర్రవాడు ఎంత జీతగాడు, ఇలాంటివన్నీ చూసేసి ఆతృత పడుతూ పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఇక అక్కడి నుంచి మొదలవుతాయి వారికి వీరికి కూడాను తిప్పలేనటువంటివి. కాబట్టి మనము జీవితంలో ప్రధానమైనటువంటివి ఏవి అనేటువంటిది ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. సరే, ఇప్పుడు మళ్ళీ మనం చదివినటువంటి ఈ భాగానికి వద్దాం. ఇక్కడ ఈ విశ్వాసమునకు మనకు కలిగేటువంటి పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. ఓర్పు ఉంటేనే గాని నీవు విశ్వాసం జీవితంలో కలిగేటువంటి పరీక్షలను ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉండలేవు. నీవు ఈ ఓర్పును డెవలప్ చేసుకుంటూ ప్రభువు మీద ఆధారపడుతూ, ప్రభువు మీద నీ యొక్క భారమును వేస్తూ, నిరీక్షణ కలవాడవై విశ్వాసమునకు కలిగేటువంటి పరీక్షలలో ఓర్పును ప్రదర్శించినట్లయితే, అప్పుడు నువ్వు సరైనటువంటి విశ్వాసమునకు సంబంధించిన పరిపక్వతలోనికి ఎదిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. చాలామంది జీవితాల్లో ఈ ఓర్పు అనేటువంటిది లేకపోవటం వలన ప్రొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇదే రకమైనటువంటి తగులతో చిన్న చిన్న విషయములలో ఏమాత్రము అడ్జస్ట్ కాలేనటువంటి పరిస్థితి ఉండటం వలన కుటుంబములు అనేటువంటివి విచ్ఛిన్నం అయిపోతూ, పిల్లలు అనేటువంటి వారు ఈ పెరిగే వాతావరణము వారికి సరైనటువంటి అవగాహన కూడా లేకుండా పెరుగుతున్నారు. ఇక ఈ దినములలో చూసినట్లయితే ఇద్దరు మగవారు ఒక పిల్లవాడిని పెంచుకోవచ్చంట, అలాగే ఇద్దరు స్త్రీలు కొంతమంది పిల్లలను పెంచుకోవచ్చు. అంటే ఇద్దరు స్త్రీలు అంటే ఇద్దరికి స్త్రీలు ఫ్రెండ్స్గా ఉండి కాదు, వారు దంపతులుగా ఉండి, అలాగే ఇద్దరు పురుషులు అంటే ఇద్దరు పురుషులు దంపతులుగా ఉండి అంట. లోకం ఎటు పోతున్నదో చూసుకుందాం మనం. మన యొక్క పరిస్థితి, మనకు సొసైటీ అనేటువంటిది ఏ రకంగా విచ్ఛిన్నం అయిపోతుందో, ఇక పెంచబడేటువంటి పిల్లలకి అమ్మ అంటే నాన్న అంటే సరైనటువంటి అవగాహన ఉంటుందా, వారికి ఏమైనా సరే విలువలు అనేటువంటివి, విశ్వాసానికి సంబంధించినటువంటి విలువలు, నీతికి సంబంధించినటువంటి విలువలు, దేవునికి సంబంధించినటువంటి విలువలు అనేటువంటివి ఏమాత్రమైనా వారికి తెలుస్తాయా? మనము టెక్నాలజీలో ముందుకు దూసుకుపోతున్నటువంటి దినములు ఇవి. అయితే ఇప్పుడు మనం విశ్వాసములోను నీతిలోను అన్ని విధములైనటువంటి నీతికి సంబంధించినటువంటి స్థాయిలలో మనం దిగజారిపోతున్నటువంటి దినములు ఇవి. ఇవన్నీ కూడా రానయ్యనమని ప్రభువు ముందే చెప్పాడు. కాబట్టి వీటి విషయమే మనం జాగ్రత్త పడి ముందుకు నడవలసి ఉన్నది. ఓర్పు ఉన్నట్లయితే మనకు వచ్చేటువంటి అనేకమైనటువంటి బెనిఫిట్స్ అనేటువంటివి బైబిల్లో చాలా చోట్ల చెప్పబడినవి. అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పి వాటికి రెఫరెన్స్ ఇచ్చి మాట్లాడటానికి సమయం సరిపోదు. కాబట్టి ఈ విషయములను మీరు చూసుకున్నట్లయితే మీ ఇండివిజువల్గా బాగుంటుంది. అయితే వీటన్నిటికీ, బెనిఫిట్స్ అన్నిటికీ పునాది ఏమిటంటే ఓర్పు అనేటువంటిది. బైబిల్లో ఓర్పును గురించి ఏమి రాయబడి ఉన్నదంటే, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టును అని రాయబడి ఉన్నది. ఇది స్త్రీకి మాత్రమే కాదు, పురుషునికైనా సరే మనం వర్తింపచేయవచ్చు. పురుషుడైనను స్త్రీ అయినను జ్ఞానము కలిగినటువంటి వాడు అయినట్లయితే అతనికి ఉండేటువంటి ఒక లక్షణం ఏమిటంటే, అతను మౌని అయి ఉంటాడు, తక్కువగా మాట్లాడతాడు, ఎక్కువగా వింటూ ఉంటాడు, ఆలోచించి మాట్లాడతాడు, సహనము కలిగి ఉంటాడు. రిఫరెన్సెస్ ఉన్నాయి బైబిల్లో, అయితే అవన్నీ చెప్పేందుకు సమయం లేదు. ఈ యొక్క ఓర్పును మనము డెవలప్ చేసుకునేందుకు అనునిత్యము ప్రయత్నించవలసినటువంటి అవసరం ఉంది. భార్యాభర్తలు ఇద్దరు కుటుంబ జీవితంలో ఏకతాటి మీదకి వచ్చినట్లయితే, వారి మనసులు కలిసినట్లయితే, వారి మాటలు, వారు వెళ్ళవలసినటువంటి మార్గము అది ఏక మార్గమై ఉన్నట్లయితే, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేటువంటిది లేకుండా ఉన్నట్లయితే, అప్పుడు కుటుంబం అనేటువంటిది సజావుగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే దేని మీద మీరు అగ్రి అవుతున్నారనేటువంటిది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్గా ఉంటుంది. కొంతమంది భార్యాభర్తలు ఇద్దరు కూడాను చెడు మార్గంలో వెళ్ళవలనని ఆశించి ఆ ప్రకారమే వెళ్లేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అయితే క్రైస్తవ కుటుంబంలోను విశ్వాసుల కుటుంబంలోను ఎలా ఉండవలసి ఉంటుందంటే, మీరిద్దరు కూడాను దైవ నిర్ణయమును, వాక్యానుసారమైనటువంటి నిర్ణయమును వాక్యం చొప్పున తీసుకుంటూ దాని చొప్పున ముందుకు సాగేటువంటి వారుగా ఉండవలసి ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. ఒక్కొక్కసారి భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు విశ్వాసిగా ఉంటారు, మరొకరు విశ్వాసిగా ఉండరు. అలాంటప్పుడు ఈ నిర్ణయం అనేటువంటిది ఒకే తాటి మీదకి రావటం అనేటువంటిది కష్టంగా ఉంటుంది. రెండవది, ఇద్దరు విశ్వాసులు అయినప్పటికీ వారి యొక్క స్థాయిలలో తేడాలుంటాయి. ఒకరు విశ్వాసంలో హెచ్చు స్థాయిలో ఉంటారు, మరొకరు తక్కువ స్థాయిలో ఉంటారు. తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆలోచించేటువంటి విధానం కానీ ప్రయారిటీస్ కానీ తెలియకపోవటం వలన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేటువంటిది ఉంటుంది. ఇక మూడవది ఏంటంటే, ఇద్దరు విశ్వాసులైనప్పటికీ, ఇద్దరు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నప్పటికీ, మనుషులుగా మన మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేటువంటిది ఇప్పుడు పనిచేస్తూ ఉంటుంది. ఈ రకంగా రకరకములైనటువంటి తత్వముల చేత, రకరకములైనటువంటి ఆలోచనల చేత, ఆలోచన విధానముల చేత మనము ఒకరి నుండి ఒకరు భిన్నమైనటువంటి ప్రవర్తన కలిగిన వారంగా, ఓర్పు కలిగినటువంటి వారంగా, మన యొక్క ఆశలు, ఆసక్తి ఇలాంటివన్నీ కూడాను భిన్నమైనవిగా ఉంటూ ఉంటాయి. కాబట్టి వీటిని ఒకరితో ఒకరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఒకే దీని మీదకి తీసుకురావటం అనేటువంటిది కష్టం. కానీ అడ్జస్ట్ అయినట్లయితే కొంతవరకు నీతోనూ, కొంతవరకు నాతోనూ నువ్వు అడ్జస్ట్ అవ్వాలి అనేటువంటి తత్వంతో ముందుకు సాగినట్లయితే కుటుంబ జీవితం ముందుకి సజావుగా వెళ్ళిపోగలదు. అయితే చాలా చోట్ల ఇది జరగదు. కాబట్టి కుటుంబంలో తలెత్తేటువంటి సమస్యలన్నీ కూడా దీనివల్లనే వస్తున్నాయి. ఒక్కొక్క చోట ఏం జరుగుతుందంటే, నేను ససేమరా మారను, ఇదే నా తత్వం, నువ్వు నా తత్వంలోకి వస్తేరా లేకపోతే అటుండు అనేటువంటి విధంగా కొంతమంది ఉంటుంటారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులలో ఇక మిగిలినటువంటి వ్యక్తి ఏం చేయాలంటే, ప్రాముఖ్యత లేనటువంటి, అంత ప్రాధాన్యత లేనటువంటి విషయములన్నిటిలోనూ అదర్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తితో ఏకీభవిస్తూ, దైవ కట్టడలకు, ప్రధానమైనటువంటి కట్టడలకు సంబంధించినటువంటి విషయములలో మాత్రము ఆయన మాటకు మాత్రము లోబడి ఉండేలాగా తనను తాను భద్రపరచుకోవాలి. ఒకవేళ అదర్ పర్సన్ అనే వారు భార్య అయినా సరే, భర్త అయినా సరే నాతో ఏకీభించకపోయినప్పటికీ, నేను మాత్రము దేవుని వెంబడిస్తాను, ఆయన మాట ప్రకారమే చేస్తాను అనేటువంటి విధంగా ఉండాలి. మనం ఆదాము అవ్వ యొద్దకు వెళ్ళినప్పుడు అవ్వ తాను ఆ ఫలమును తిని ఆదాము యొద్దకు కూడా తీసుకుని వచ్చి కొన్ని ఇవ్వచూపింది. తాను ఏమని చెప్పి ఉండవలసిందంటే, ప్రభువు తినవద్దని చెప్పాడు కదా, ఎందుకు తిన్నావు, నేను మాత్రం తిన్ను, నువ్వు తింటే తినేవు, అయితే అయిపోయింది, నేను మాత్రం తిన్ను, ప్రభు తినొద్దని చెప్పాడు అని చెప్పినట్లయితే కథ వేరుగా ఉండేది. అయితే తాను అలాగే చెప్పలే, చెడులో భార్యతో కూడా ఏకీభవించాడు. ఆ విధంగా ప్రధానమైనటువంటి ఆజ్ఞల విషయంలో మనము జాగ్రత్త పడుతూ, ఒకవేళ మన భాగస్వామి విశ్వాసి కాకపోయినట్లయితే, లేకపోతే విశ్వాసంలో కొంత తక్కువ మెట్లో ఉన్న వ్యక్తి అయినట్లయితే, మనం ఈ అడ్జస్ట్ అయ్యేటువంటి విషయములలో కూడా కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ యాకోబు మనకి ఏమని సెలవిస్తున్నాడంటే, ఈ ఓర్పును డెవలప్ చేసుకోనమని తను ఓవరాల్ గా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే విశ్వాసమునకు పరీక్షలు కలుగుతూ ఉంటాయి. మన విశ్వాస జీవితం వెళ్లేటప్పుడు మనకు పరీక్షలు అనేటువంటిది కలగటం చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. పరీక్షలు అనేటువంటిది మనకు ఉన్నప్పుడు మనం ఇష్టపడము, కానీ అక్కడ ఓర్పుతోనూ సహనముతోనూ ప్రభువు మీద ఆధారపడుతూ ముందుకు సాగినట్లయితే, అప్పుడు మనము ప్రభు ఇచ్చేటువంటి యొక్క బహుమానమును పొందగలము. కాబట్టి ఈ సహనమును, ఓర్పును మనం కలిగి ఉండటం ఒకటి అయితే, దానిని ఇంకనూ డెవలప్ చేసుకుంటాం అనేటువంటిది రెండవది అయి ఉన్నది. నీవు ప్రభు మీద ఎంత ఆధారపడితే, దీనిని సార్థకం చేసుకుంటే, అప్పుడు నీవు ముందుకు సాగగలిగినటువంటి స్థితిలో ఉంటూ ఉంటావు. చాలా మంది విశ్వాసుల జీవితంలో ఎలా ఉంటుందంటే, వారికి ఉన్నటువంటి నేచరు ప్రభువును ఎరగక ముందు ఎలాగైతే ఉండేవాళ్ళు, అదే విధమైనటువంటి నేచర్ అనేటువంటిది వాళ్ళకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. వాళ్ళలో పెద్ద మార్పు ఏమి కనిపించదు. వాళ్ళు ఏమని చెప్తారంటే, ప్రభువును మేము అంగీకరించాము అని చెప్తారు. ఏదో ఆచార సంబంధమైనటువంటి, భక్తికి సంబంధించినటువంటి కొన్ని ఆచారాలు వాళ్ళలో ఉంటాయి. క్రమంగా గుడికి వెళ్ళటం అనేటువంటిది, కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్ళటం అనేటువంటిది, ఇలాంటివి ఏవో కొన్ని కనబడుతూ ఉంటాయి. అంతకు మించి లోతైనటువంటి జలములలోనికి వెళ్లేటువంటి ఆ యొక్క ఆసక్తి గాని, భక్తి విశ్వాసములను సంపాదించుకునేటువంటి ఆ కోరిక గాని వాళ్ళలో ప్రధానంగా కనిపించు. కొంతమంది విషయంలో వారు టోటల్ గా చేంజ్ అయినట్లుగా, ఒకప్పుడు ఒక విధంగా ఉండేవారు ఇప్పుడు భిన్నంగా ఉన్నారు అని చెప్పగలిగినటువంటి పరిస్థితి వాళ్ళలో మనం స్పష్టంగా చూడవచ్చు. వారు ప్రభువునందు సీరియస్ గా ఉండి ఈ విషయములన్నింటినీ కూడాను సీరియస్ గా తీసుకొని ప్రభువులోను విశ్వాసములోను కొనసాగటానికి ముందుకు సాగేటువంటి వారుగా నిర్ణయించుకొని ఆ విధంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులుగా మనం వారిని భావించవచ్చు. మనం కూడా అదే విధంగా ఓర్పును డెవలప్ చేసుకునే విధంగా ప్రభువునందు నిలిచి ఉండి ఈ యొక్క ఓర్పును ప్రదర్శించవలసినటువంటి సమయములు వచ్చినప్పుడు మనం కూడా సంతోషపడుతూ, ప్రభువు మీద ఆధారపడుతూ సహనమును డెవలప్ చేసుకునే విధంగా ఆ దిశలో ముందుకు సాగునట్లుగా ప్రభు మనకు సహాయము చేయునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. దయమేడుమైన తండ్రి, మీ కృపను బట్టి మీరు ఇచ్చినటువంటి వాక్యం నిమిత్తమై మీ పాదములకు వందనములు. విశ్వాసమునకు కలిగేటువంటి పరీక్షలలో మేము ఆనందించవలనని, అవి మా యొక్క ఓర్పును పెంచేటువంటివిగా ఉండనై ఉన్నవి గనుక ఓర్పు అనేటువంటి దాని వలన వచ్చేటువంటి విశ్వాస జీవితంలో ప్రయోజనములు అనేకమైనవి ఉన్నవి గనుక వాటిని మేము పొందవలనని మీరు ఆశించుతున్నారు. ఈ విధంగా ఉండగలిగినట్లుగా మేము విసికి వేసారి అంతరించిపోయే వారంగా నీవు మా గురించి కలిగినటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశములను మేము పోగొట్టుకునేటువంటి వారంగా ఉండకుండానట్లుగా మాకు సహాయం చేయండి. మీ యొక్క సన్నిధిని సహాయమును మాకు అనుగ్రహించి అన్ని విషయంలో మీ నడిపింపును తోడ్పాటును మాకు దయచేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.